शूद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం మనం చెప్పుకున్నాం. రాజుగారితో పాటు ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనానికి ఈ రాజాధిరాజులందరూ వచ్చి రాగానే తేషాం మధ్యే సమాసీనః వారి మధ్యలో ఒక ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఆయన ఎవరో తెలుసు కదా, ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలు కవిత్వం తన్నుకొస్తుంది. ఆయనే ప్రాదుర్బభూవ తేజస్వి హనుమాన్ వానరేశ్వర. వానరేశ్వరుడు హనుమంతుడు ప్రత్యక్షం అయ్యాడు. రుద్రవీరి సముద్భవుడు కదా, ఆంజనేయుడు వచ్చాడు. అందుకే శివపురాణంలో ఈ జ్యోతిర్లింగ మహిమలో మహాకాళేశ్వర లింగ మహిమ 17 అధ్యాయంలో ఉంటుంది. అందులో 62, 63, 64 ఈ 3 శ్లోకాలు ఈశ్వరుడు 3 కళ్ళు అన్నారు. ఎందుకంటే ఇందులో ఈశ్వరుడు రత్నలింగంగా రావడం, ఆయన్ని చూడడానికి రాజులు రావడం, హనుమంతుడు ప్రత్యక్షం అవ్వడం, ఈ 3 ఉంటాయి కనుక. హనుమంతుడు ప్రత్యక్షం అయ్యాడు. ఈ రాజులకి మతిపోయింది. వాళ్ళందరూ ఆయన్ని కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నాక ఆ గొల్ల పిల్లవాడిని ఇలా తీసుకురండి అన్నాడు ఆంజనేయుడు. అంతటి కొండంత దేవుడు చిన్న రూపంతో వారి మధ్యలో కూర్చున్నాడు. లేకపోతే ఆయనకి ఆసనం ఇవ్వడం కష్టం కదా మరి. ఆ తర్వాత పిల్లాన్ని పిలిచి కౌగిలించుకుని కుడి తోడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ కుర్రాడు ఎంత అదృష్టవంతుడండి, గొల్ల పిల్లవాడు ఆంజనేయుడి కుడి తొడ మీద కూర్చోగలిగాడు. ఆంజనేయుడు ఆయన్ని కౌగిలించుకుని మరీ కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు వాడి నెత్తి మీద చెయ్యి పెట్టి సమస్త లోకాలని తరింపచేసి అభయహస్తం ప్రశస్తహస్తం ఆ మస్తం మీద పెట్టి ఆయన్ని సమస్త సన్మంగళాలకి అధీనుణ్ణి చేసి ఆంజనేయుడు అప్పుడు మెల్లగా అన్నాడు, సర్వే శృణ్వంతు భద్రం వో రాజానో ఏ చేహినః ఋతే శివం నాణ్యతమో గతిరస్తి శరీరిణాం ఏవం గోపసుతో దిష్ట్యా శివపూజాం విలోక్యచ. ఓ రాజులారా, ఈరోజు నుంచి మీకు శుభం కలుగ్గాక మీ అందరికీ ఒక సందేశం ఇవ్వడానికి మా రాముడు పంపగా ఇక్కడికి వచ్చాను. శివుడు తప్ప మరెవరికి ఈ సృష్టిలో గతి లేదు. ఈ కలియుగ వాసులు సులభంగా తరించాలంటే, మృత్యువుని జయించాలంటే, పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే, అనుకున్న కోరిక తీరాలంటే, పొరపాటున అపమృత్యు భయం ఉంటే, పెళ్ళిళ్ళవడానికి ఆలస్యమైతే, ఈ అమంగళాలన్నిటినీ తొలగించడం కోసం ఆవిర్భవించిన ఏకైక జ్యోతిర్లింగం ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఈయనే మీకు దిక్కని చెప్పడానికి నేను వచ్చాను. అది కూడా పరబ్రహ్మమైన ఆ రాముడు పంపక వచ్చాను. ఈ గోపాల బాలకుడు పరమ పుణ్యాత్ముడు, అదృష్టవంతుడు. దైవవశాత్తు శివపూజ చూశాడు. శివపూజ చూడగానే శివుడి మీద భక్తి కలిగింది. ఒక రాయి పట్టుకొచ్చి పెట్టి దాని మీద మట్టి పూసి, ఇప్పుడు లోపల ఏం చేస్తున్నారు, స్వామివారికి భస్మం తీసి అలా అత్తుతున్నారు, అవునా? ఆ భస్మం లేదు కనుక వీడేం చేశాడు, రాయి మీద మట్టి ఎత్తాడు ఇలాంటి భస్మాభిషేకంలాగా. తోచిన పత్రి వేశాడు. కేవలం రాజుగారిని చూచి ప్రేరేపణ పొంది రత్నలింగాన్ని ఇక్కడ ఆవిర్భవించేలా చేసిన ఈ గోపాల బాలకుడి భక్తి అనన్య భక్తి. ఇతనికి శుభం కలుగుతుంది, మీ అందరికీ శుభం కలుగుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రత్యేకమైన మాట చెప్పడానికి వచ్చాను. ఈ కుర్రవాడి వంశం జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. అద్యప్రభృతి లోకేస్మిన్ ఏష గోపకుమారక నామనా శ్రీకర ఇత్యుచ్చై లోకఖ్యాతిం గమిష్యతి. ఈరోజు నుంచి ఈ గొల్ల పిల్లవాడు శ్రీకరుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాడు. ఇతని వంశం ప్రసిద్ధికెక్కుతుంది. కొంతకాలం పోయాక ఈ భూలోకంలో ద్వాపరయుగం రాగానే ఈ పుణ్యాత్ముడు నందుడు అనే పేరుతో భూలోకంలో పుడతాడు. అతనికి యశోద భార్య అవుతుంది. ఆ నంద యశోదలకి శ్రీకృష్ణుడంతటి వాడు కొడుకు అవుతాడు ఈ పుణ్యం వల్ల. అది రహస్యం. ఇతడి వంశంలో 8వ తరంలో సుస్పష్టంగా చెప్పారు, నందుడు పుడతాడు, యశోద వస్తుంది. అంటే ఇప్పుడు అర్థమైందా, నందుడికి యశోదకి శ్రీకృష్ణ పరమాత్మని కొడుకుగా పొందగలిగి ఆయన్ని పోషించే భాగ్యం అవ్వడానికి వెనకాల ఈ వంశానికి ఎంత చరిత్ర ఉంది. ఈ ఉజ్జయినిలో పూజ, ప్రతిదానికి ఒక పూర్వజన్మ సుకృతి ఉంటుంది. అది లేకపోతే ఈ కుర్రాడు శ్రీకరుడయ్యాడు. ఈ శ్రీకరుడి వంశం, ఈ గోపాల వంశం ప్రసిద్ధికెక్కింది. ఈ గోపాలక వంశంలో పుట్టిన వీడికి మోక్షం వస్తుంది. వీడి వంశంలో బ్రహ్మదేవుడి అనుగ్రహంతో నందుడు అనేవాడు పుడతాడు. అతని భార్య యశోద, వారి దగ్గరికి పరమాత్మ విష్ణు వస్తాడు. కృష్ణుడనే పేరుతోటి ఆయన్ని వీళ్ళు పెంచుతారు. అతనికి 8 వచ్చేదాకా అట్టే పెట్టుకుంటారు. ఈ భాగ్యం వస్తుందని చెప్పడానికే నన్ను నా దైవం పంపించాడు. ఇలా పలికి అంజనాపుత్రుడు వానర వీరుడు శివస్వరూపుడు. ఇక మీదట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా శత్రువుల వల్ల పీడ వచ్చినా, కోరికలు తీరకపోయినా, బాగా శత్రువులు ఎక్కువ పీడించేస్తున్నప్పుడు మాత్రం తప్పక ఇక్కడికి రావాలి. ఇది శత్రు నాశకరమైన స్థలం. ఇప్పటిదాకా విన్న కథ అదే, మహారాజు గారిని లక్షలాది మంది రాజులు వచ్చి చుట్టుముడితే కూడా ఆ గండంలోంచి బయటపడ్డాడు. ఇంకా మన శత్రువులు ఎంతండి, లోపలున్న 6 శత్రువులనే జయించగలమైన అనుగ్రహం ఉంటే. లౌకిక శత్రువులో పెద్ద లెక్క కాదు. కాబట్టి శత్రు నా శంకరుడు ఈ శంకరుడు, ఉజ్జయిని మహాకాల శంకరుడు శత్రు నాశంకరుడు అని పలికి వెంటనే చూస్తూ ఉండగా అదృశ్యమైపోయాడు. వెంటనే చంద్రసేనుడు, హనుమ ఇతనికి వరం ఇచ్చావు, కనిపించావు, మాయమైపోయావు, మేమేమైపోయామని మళ్ళీ ఏడ్చాడు. అప్పుడు హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణ సఖః పింగాక్షోమిత విక్రమః పింగాక్షః అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః. ఈ నామాలు చదివింది ఈయన, చంద్రసేన మహారాజు. చాలామంది తెలియదు ఈయన ఎవరు రాశారో అనుకుంటారు. చదివేటప్పుడు అక్కడ పింగాక్షో అమిత విక్రమః అని చదివితే బండభూతు. ఎందుకనంటే పింగాక్షః అమిత విక్రమః విడదీస్తే, సంధి కలిస్తే పింగాక్షోమిత విక్రమః అవుతుంది. అంచేత అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. హనుమంతుడిని ప్రార్థించగానే ఆ మాయమైన హనుమంతుడు మళ్ళీ యథాప్రకారంగా ప్రత్యక్షమయ్యాడు. చంద్రసేన, నీకు కూడా వరం ఇస్తున్నాను, భవిష్యత్తులో నీ చరిత్ర ఉజ్జయిని మహాకాళేశ్వరుడి చరిత్రతో సమానంగా ప్రసిద్ధికెక్కుతుంది. సాధారణంగా అందరూ మహాకాళేశ్వరుడు పుట్టిన దూషణాసురుడి చరిత్ర మాత్రమే చెబుతారనుకుంటావు, కానీ నీ కథ కూడా తలుచుకుంటారు. చంద్రసేనరాజు వృత్తాంతం, ఈ శ్రీకరుడనే గొల్లవాడి వృత్తాంతం, భవిష్యత్తులో ఈ వంశంలో నందుడు పుడతాడనే కథ, ద్వాపరయుగం పూర్తయి కలియుగం ఆరంభమైన కొత్త నుంచి చివరిదాకా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా కలియుగంలో వ్యాప్తి చెందుతుంది. కలియుగంలో 2014 పద్మాకరణి ఆయన ప్రణవపీఠం నుంచి ఇక్కడికి జనాన్ని తీసుకొచ్చి ఈ కథ చెబితే జనమంతా విని ఆనందంతో చప్పట్లు కొని వాళ్ళు ధరిస్తారు. ఈ విధంగా నీ కథ జగత్ప్రసిద్ధికి ఎక్కువగాక. ఇక మనవాళ్ళు నోట్లో పడిందంటే మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే నాకు నమ్మకం మా ప్రణవపీఠం భక్తుల మీద వాళ్ళు ఇద్దరికే చెబుతారు, అడిగిన వాడికి అడగని వాడికి ఈ కథని. ఇంక దాంతో ఎంత ప్రసిద్ధికి ఎక్కుతుంది? గ్యారంటీగా నా భక్తుల మీద నాకు నమ్మకం, వీళ్ళు ఏదైనా ఒక విషయం ఇద్దరే ఇద్దరికి చెబుతారు, ఒకటి అడిగిన వాడికి రెండోది అడగని వాడికి అని చెప్పి ఎవడైనా అదృష్టవంతులే. ఈ రకంగా ఈ కథ అలా వ్యాప్తి చెందుతుంది అని పలికి చంద్రసేనుణ్ణి ఆచంద్రతారార్కం కీర్తివంతుడై ఉండేలాగా అనుగ్రహించి అదృశ్యమైపోయాడు. మళ్ళీ చంద్రసేనుడు ఏం చేశాడు, నువ్వు ఆశీర్వదించి కీర్తి వస్తుందన్నావు, మాకు ఈ కీర్తి కాదు, అదృశ్యమైపోయిన ఆంజనేయ మళ్ళీరా, మాకు మంత్రోపదేశం చెయ్యి అన్నాడు. ఈ హనుమంతుడిని వెళ్ళనిస్తాడైనా మళ్ళీ పిలిచాడు. కొంతమంది చూశారు లేదు గురుగారు అక్కడికి వెళ్ళాక మళ్ళీ రండి అంటారు. వస్తారు, ఏం చేస్తారు పాపం గురువుగారు? హనుమంతుడు సద్గురువు, ఆచార్యుడు. అది సుందరకాండలో మీకు ఆ విషయం చెప్పాను ఇదివరకు. అయోధ్యలో ఆయన మళ్ళీ వచ్చాడు. ఏం చంద్రసేన మహారాజా మళ్ళీ పిలిచావు అన్నాడు. మేము తరించాలి, ఏదో నీ దయవల్ల కీర్తి వస్తుంది, ఈ పిల్లవాడు అదృష్టవంతుడే, తరించడానికి గురూపదేశం మంత్రం ఉండాలి. గురువుగారి దగ్గర నుంచి మంత్రం పొంది ఆ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలలో జపం చేసేవాడే మోక్షం పొందుతాడు. నమశివాయ, ఇది అందరికీ కాగితం మీదో ఇంకో చోట రాయబడి ఉండడం వల్ల తెలిసి ఉండొచ్చు, కానీ గురువుగారు మీరు చేసుకోండి అని ఉపదేశం ఇచ్చి చెయ్యమని ఆజ్ఞాపిస్తేనే అది మంత్రం అవుతుంది, అప్పుడు చేస్తేనే ఫలితం వస్తుంది. గురూపదేశము లేని ఏ మంత్రమైనా సామాన్యాక్షరంతో సమానం, కాబట్టి ఉపదేశం చేయమన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, సుస్పష్టంగా ఇక్కడ చెప్పాడండి. అందుకని ఉపాధి దేశ సుప్రీత్యా శివాచారం శివప్రియం, ఉప ఆదిదేశ అని ఉపదేశం చేసి మరీ వెళ్ళాడు. ఉపదేశం చేయటమే కాకుండా నేను ఉపదేశం చేసిన మంత్రం చెయ్యండి అన్నాడు. ఆంజనేయుడు చంద్రసేనుడికి ఈ గొల్లపిల్లవాడు శ్రీకరుడికి అక్కడ చేరిన రాజులకి భక్తులకి సామూహికోపదేశం చేశాడనమాట. మైకు లేదు ఆయనకి, నాకు మైకు ఉంది, అంతే తేడా. మళ్ళీ ఇంకొకసారి ఉపదేశం చేసుకుందాం ఈ పర్వదినన్నాడు. అందరూ చెప్పండి, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. నాయన ఇక పిలవకు, ఉపదేశం చేశాను, ఈ ఉపదేశ మంత్రాన్ని ఎప్పుడైనా చేసుకోమన్నాడు. ఆయన తింటూ తిరుగుతూ తాగుతూ పడుకుంటూ కదులుతూ నడుస్తూ కూర్చుంటూ వింటూ ఆఖరి తిట్టుకుంటూ కూడా, భార్యాభర్తల కోపం వచ్చి ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు అనుకోండి, దిక్మాలిందనా దిక్మాలాడా అని, అప్పుడు కూడా లోపల చేసుకోవాలి. అప్పుడు కూడా ఇంకప్పుడు మనకి దిక్మాలవాడ పదం ఎందుకు వస్తుంది, రాదుగా. కోపం వచ్చి తిట్టుకునేటప్పుడు కూడా ఓం నమస్కారం, ఓం నమస్కారం, ఓం నమస్కారం అనండి భార్య మీద. ఆవిడ తప్ప లోకు ఎవరు గనక, ఆవిడకు కూడా ఈయనే లోకు గనక, ఓం నమస్కారం అని పళ్ళు పట్టపట్టలాడిస్తానండి. అలా సర్వకాల సర్వావస్థలో ఫోన్ చేయగానే ఇక్కడి నుంచి సెల్ ఫోన్, ఏమే ఎలా ఉన్నావు, దొడ్లో ఆవు పాలిస్తుందా, ఇవి కాదు ఈ పిచ్చకబుర్లు, ఓం నమశివాయ అనండి హాయిగా. ఇక మీద హలో తీసేయండి, ఈ హాల్లో నేను మీకు చేస్తున్న ఉపదేశం ఈ హాల్లో నుంచి హలో పక్కకు పెట్టేయండి, ఓం నమశివాయ అనండి. వాడు ఓం నమశివాయ అంటాడు. ఈ విధంగా సర్వకాల సర్వావస్థల్లో పానీయంబులు త్రావుతున్ కుడుతున్ భాషింపుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ లక్ష్యంపుతున్ సంతతము శివనామస్మరణ చేసి తరించండి అని ఆజ్ఞాపించి అదృశ్యుడైపోయాడు. అప్పుడు చంద్రసేనుడు మళ్ళీ బయలుదేరి పరమ పూజ్యుడైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని, ఇందాక చెప్పాను కదా మణిభద్రుడు ఓంకారేశ్వరుని తెచ్చి అక్కడ ప్రతిష్ఠించాడని, ఆయన్ని ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి లోపల ఉన్న వాళ్ళందరినీ పూజించి ఈ మంత్రాన్ని వ్యాపింపచేశాడు. సర్వథా దుష్ట హంతాచ శంకరో భక్తవత్సలః, భక్తవత్సలుడు శంకరుడు దుష్టుల్ని తొలగిస్తాడు, నాశనం చేస్తాడు, శత్రువుల్ని తొలగిస్తాడు, అనుగ్రహిస్తాడు. అటువంటి మహానుభావుడి దివ్య చరిత్రని ఈ జ్యోతిర్లింగ మహిమని చెప్పుకున్నాం. ఇంక ఈ స్థలం గురించి అంతా ఇంత కాదు, దీని గురించి కూడా చెప్పుకోవాలి. తక్కిన చోట అయితే కేవలం జ్యోతిర్లింగం గురించి చెప్పు వదిలేస్తాం. ఇక్కడ మనం ఈ స్థలంలో ప్రత్యేకంగా ఉన్నాం. విక్రమార్క మహారాజు గారు అమ్మవారిని ఉపాసన చేశాడు. క్షిప్రా నదీ తీరంలో ఇప్పటికి కూడా అక్కడ సిద్ధేశ్వరలింగం, ఆ సిద్ధవటేశ్వరుడు ఉంటాడు, మహాసిద్ధేశ్వరుడు లింగం ఉంటుంది అక్కడ చూడండి. ఆ ప్రాంతంలో పెద్ద వటవృక్షం ఉండేది, భయంకరమైన శాఖోపశాఖలై 8 మైళ్ళు వ్యాపించి ఉన్నది, పాతాళం వరకు వెళ్ళినటువంటిది, అర్ధయోజనం శాఖలతో కూడా ఉన్నది, అంటే 4 మైళ్ళు దాని ఓడలు దిగున్నాయట, 8 మైళ్ళు పొడుగు, అర్ధయోజనం వెడల్పుతో ఉన్నది. అంత పెద్ద వటవృక్షం ఉండేది. ఇప్పుడు అవన్నీ శిథిలమైపోయే కాలప్రభావంతో ఆనాటి వాతావరణం ఏముంటుందండి వాళ్ళ, మన ఇళ్ళే ఏలూరులో మన చిన్నప్పుడున్న వాతావరణానికి ఇప్పుడుందా? ఒకప్పుడు ఏలూరులో అడుగు పెడితే ఆ గేట్లతో హడిలిపోయేవాడు, ఇప్పుడు అసలు చూస్తే బైపాస్లో వెళ్ళేవాడికి ఎంత మార్పు వచ్చింది. యుగయుగాలు గడుస్తూ ఉంటే క్షేత్రాలు కూడా మారిపోతాయి. పూర్వం అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉండేది, అక్కడ ఒక శిలాశాసనం ఉండేది, అద్భుతం ఆ శిలాశాసనం. అక్కడ ఏమనుంది, సాహసవంతులు ఎవరైనా ఉంటే ఈ వటవృక్షం పైకి ఎక్కండి, అక్కడ ఒక ఉట్టి ఉంటుంది, 4 తాళ్ళు కట్టిన ఒక ఉయ్యాల లాంటిది, ఆ ఉయ్యాల మీద కూర్చుని తాళ్ళు తెగ్గొట్టండి, తెగ్గొట్టడంతో ఆ ఉయ్యాల కింద పడుతుంది, నీళ్లల్లో నుంచి ఒక అద్భుతమైన త్రిశూలం పైకి వస్తుంది, ఆ త్రిశూలం మీద దూకి ఆత్మార్పణ చేసుకున్నవాడికి, ప్రాణం విడిచిపెట్టిన వాడికి అమ్మవారు ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తుంది అని ఉందిట. అందరూ హడిలిపోయారు. ఉయ్యాల్లో ఉన్న ఒక బల్ల, దానికి 4 తాళ్ళు ఉన్నాయి, కత్తితో ఆ 4 తాళ్ళు నరకాలి, అది నీళ్లలో పడుతుంది, పడగానే అందులోంచి సోలం వస్తుంది, సోలం మీద దూకి చచ్చిపోవాలి, చచ్చిపోతే అమ్మ ప్రత్యక్షం అవుతుంది, వరాలు ఇస్తుంది. ఎవడు చేస్తాడు ఈ పని చెప్పండి? అమ్మే పొరపాటును చేయడానికి అవ బతుకుంటే బచ్చలు అక్కోసి తినచ్చు. ఏదో పద్మాకర్ గారు మళ్ళీ ఇంకో టూర్ పెట్టకపోతారా, హాయిగా ఆయనతో వెళ్ళినప్పుడు టిఫిన్లు తింటూ కాలక్షేపం చేయిపోతాం, పురాణం వింటూ మధ్య మధ్యలో కునుకేస్తూ వాన చిరుకులో తడుస్తూ కాలక్షేపం చేయిపోతామా అనిపిస్తుంది. కానీ ఎవడు ఆత్మార్పణ చేసుకోవడానికి ఇష్టపడతాడా? ఎన్ని కబుర్లు చెప్పినా నువ్వు చచ్చిపోతే మోక్షం వస్తుందంటే మాత్రం పొరపాటుని యాత్రకు రాడు ఎవడైనా. నువ్వు క్షేమంగా ఇంటికి కడతావు, బాధ్యత నాది అంటే వస్తున్నారు, కానీ మనందరం అక్కడ దూకేద్దాం అని యాత్ర పెట్టాననుకోండి ఒకవేళ నేనే, నాతో రావడానికి దూకడానికి సిద్ధంగా ఉన్నవాడు చేయొద్దండి? అయ్యవా ఓయ్, ఇక నా జన్మధన్యమైపోయింది, నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను వాళ్ళని వాటి అంటే గురువుగారు ఎలాగో దూకరు అనే నమ్మకంతో ఇస్తారు వీళ్ళు, అంతే కదా, ఆయన అందరూ ఎలా దూకరిస్తాడని. సరే ఏమైతేనే ఈ మాత్రం నమ్మకం గురువుగారి మీద ఉన్నందుకు నిజంగా తప్పక మీ అందరూ తరించి తీరతారు, చాలు. కొంతమందైనా మహాత్ములు ఉన్నారు. ఇదో పక్కన పెడితే, ఒక రోజున ఈ ఉజ్జయిని క్షేత్రాన్ని పరిపాలిస్తున్న మహానుభావుడు విక్రమార్క మహారాజు పరమ సాహసి పుట్టుకతో, ఆయన తమ్ముడు పేరు భట్టి, ఆయనకే మరొక పేరు భర్తృహరి. వారి చరిత్రలు సంస్కృతంలో చాలా బాగా ఉన్నాయి. సంస్కృతం ప్రాకృతం పాళీ భాష పైశాచిక భాషల్లో కూడా ఉన్నాయి ఆ కథలు. ప్రాకృతం చాలా తేలిక తెలిసినండి, మనం సంస్కృతంలో అంగారహ అంటే నిప్పు, అది ప్రాకృతంలో ఇంగాలో, అదే తెలుగులో ఇంగలం, ఇలాగే మారిపోతాయి. ఈ ప్రాకృత భాష బాగా చదువుకున్న ఒక పండితుడు ఈ మధ్యనే చచ్చిపోయాడు, ఒక 30 ఏళ్ల క్రితం. ఆయన ఎవరో మీకు తెలిసే ఉండొచ్చు, పింగళి నాగేంద్రరావు. ప్రాకృత భాషలో సంస్కృతంలో ఎంత పండితుడు అంత పండితుడు ఆయన. మీరు వీలుంటే నన్ను నమ్మి గుణసుందరి కథ అనే సినిమా చూడండి, అందులో పూర్తిగా ప్రాకృత భాషలో పాట రాశాడు ఆయన, అత్యద్భుతంగా రాశాడు. అసలు ఇప్పటికి కూడా చాలామందికి అది ఏమిటో భాష ఏమిటో అర్థం కాదనమాట. అందులో గిడిగిడి అంటే నమస్కారం అని అర్థం, అది ప్రాకృత భాష తెలిసిన మీకు, గిడిగిడి గిడిగిడి అని, అది ప్రాకృత భాష అని ఎవడికి తెలిసి ఎంతవరకు అంతే. పుంజోలే జక్కడ అయితే మోము బిలీ బిలీ అని అందులో పాట పాడుతుందనమాట. నాగభూషణం అని పాతకాలంలో సినిమా వాడు ఉండేవాడే, వాళ్ళ భార్య పేరు సీత, ఆ సీత కోసం రాసిన పాట అనమాట. ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు, నేను పాత సినిమాలు అందుకు చూసేవాడిని, సంస్కృతం ప్రాకృతం పైశాచికం రాసిన అలాంటి మహానుభావులు ఎటువంటి కవిత్వం రాశారండి, ఆ కవిత్వాన్ని మనం తలుచుకుని తలుచుకుని పులకించవలసింది అనమాట. ఆ ప్రాకృత భాషలో శాసనాలు ఎక్కువ ఉండేవి ఉజ్జయినిలో పూర్వం. సంస్కృతం ప్రాకృతం రెండింటినీ సమానంగా పోషించిన కవి ఆయన. ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే, ఆ మహానుభావుడు విక్రమార్కుడు, సాహస విక్రమార్కుడు ఆ శాసనాన్ని నమ్మాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సాహసవంతుడు గనక ఆయన అక్కడికి వచ్చాడు. కత్తితోటి దాన్ని పటక్కన కొట్టాడు, తాళ్ళు తెంపాడు, సోలం పైకి వచ్చింది. సోలం పైకి రావడంతో ఢామన్ దాని మీదకు దూకేశాడు, జై మహాకాళి అని. ఎంతటి సాహసం, ఎంత అద్భుతమైన నమ్మకం! అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అని అమ్మ మీద నమ్మకం కలగాలి, శాసనాన్ని నమ్మాలి. దూకి దూకడంతో సోలంలో గుచ్చుకుపోయాడు, కొరత పడిపోయాడు, ప్రాణం పోయింది. వెంటనే అమ్మవారు క్షిప్రానదిలోంచి క్షిప్రప్రసాదిని గనక ప్రత్యక్షమై నాయన లే అంది, విక్రమార్కుడు బతికాడు. ఇదంతా ఆయన తమ్ముడు పక్కన భట్టి చూస్తున్నాడు, ఆయనే భర్తృహరి. ఆ కథ కూడా చెబుదాం మనం, కంగారు పడకండి. ఇప్పుడు తమ్ముడు చూస్తూ ఉండగానే అమ్మవారు ప్రత్యక్షమైంది, లేనాయన నేను ఈ శాసనాన్ని స్వయంగా వాగ్దేవతల చేత వేయించి పెట్టాను. అమ్మవారి దగ్గర వాగ్దేవతలు ఉంటారు, వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఈ 8 మందిని వాగ్దేవతలు అంటారు. అందుకే లలితా సహస్రనామ ప్రారంభంలో వశిన్యాది వాగ్దేవతా ఋషయ, వాళ్లే ఈ వాగ్దేవతలంటే. ఈ 8 మంది వాగ్దేవతల చేత ఈ శిలాశాసనం వేయించి చాలా కాలం అయ్యింది, కానీ ఒక్కరూ నమ్మలేదు. నువ్వొక్కడివి నమ్మావు, సాహసంతో సోలానికి నీ శరీరాన్ని ఎరవేశావు, మెచ్చుకున్నాను, నీకు వరం ఇస్తున్నాను. 1000 సంవత్సరాల కాలం నువ్వు రాజ్యపాలన చేస్తూ బతుకుతావు. అక్కడుంది టెక్నిక్. నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావు అనలా, 1000 సంవత్సరముల కాలము రాజ్య పరిపాలన చేస్తూ జీవించదవుగాక అని విక్రమార్కుడికి వరం ఇచ్చింది. విక్రమార్కుడు సంతోషంగా అమ్మకి నమస్కరించి ఆ ప్రాంతం అంతా సిద్ధ ప్రాంతం గనక దానికి సిద్ధేశ్వరం అని పేరు పెట్టి అమ్మవారి ఆజ్ఞ ప్రకారంగా ఇప్పుడున్న సిద్ధేశ్వర లింగానికి ఆలయం కట్టి, అక్కడ శివలింగం ఉండేది, ఆలయం ఉండేది కాదు, విక్రమార్కుడు దానికి పునఃప్రతిష్ఠ చేశాడు. తర్వాత చాలామంది దాన్ని మళ్ళీ 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 దాన్ని ప్రతిష్ఠలు చేశారు. కూలిపోయినప్పుడల్లా తమ్ముడితో ఇంటికి వచ్చాడు. తమ్ముడు దీనంగా కూర్చున్నాడు, ఆయన పేరు భట్టి. దీనంగా కూర్చోగాని, ఏం తమ్ముడు ఇలా కూర్చున్నావంటే, అన్నయ్య నాకు బెంగ, ఎందుకంటే మన ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేము. నువ్వా అమ్మవారి అనుగ్రహంతో 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ జీవిస్తావు, కానీ నన్ను అమ్మ అనుగ్రహించలేదు, కాబట్టి నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు. అమ్మవారి వరం ఉంది కాబట్టి అక్కడ గ్యారంటీ కార్డు ఉంది, నాకు అసలు ఎప్పుడు బతుకుతానో ఏం తెలుసు. జాతకం ప్రకారం 80 ఏళ్ళు రాశాడు ఓ జ్యోతిష్కుడు ఒకళ్ళకి, నీ జాతకం ప్రకారం 80 ఏళ్ళు బతుకుతావని. ఆ రాసిన జ్యోతిష్కుడే చచ్చిపోయాడు మర్నాడు, వాడి జాతకం వాడికి తెలియదు. మా ఊళ్ళో ఒక ఆయనకి ఎమ్మెల్యేగా నువ్వు నెగ్గుతో గ్యారంటీ అని ముహూర్తం పెట్టాట, ఆయన తుక్కు కింద ఓడిపోయాడు, డబ్బంతా పోయింది, చచ్చినంత పని అయింది. మళ్ళీ మా పీఠానికి వచ్చి దండం పెట్టుకున్నాక నెగ్గాడు ఆయన. చెప్పొచ్చి ఇది అలా ఉంటుంది, దిక్కుమాల ముహూర్తాలు ఏమున్నాయి, మన శక్తి అంతా మనమెంతండి. అందుకని చెప్తుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధిస్తాం, తల్లి అనుగ్రహం లేకపోతే ఏ ముహూర్తాలు ఏమీ చెయ్యవు. అందుకే ముహూర్తం పెట్టేటప్పుడు ఆ అమ్మ ఉత్సవమూర్తులైనా ఉండాలి, అమ్మ పీఠంలో అయినా ఉండాలి. ఎక్కడో చోట అమ్మ లేకుండా నేను పెట్టను, పెడితే ఊరికే పైపైన ఈరోజు బాగుంది రాయాలంటే మాత్రం అక్కడే రాస్తానంటాను. మనలో శక్తి లేదు, అక్కడుంది శక్తి, అది ఆదిపరాశక్తి. మన శక్తి అహంకారంతో కూడిన శక్తి, అది నిరహంకార స్థితికి తీసుకెళ్లే అపూర్వ శక్తి, అది ఆదిశక్తి పరాశక్తి, మనది లౌకిక శక్తి. ఇది మన బుద్ధి అనుకుంటాం పిచ్చివాళ్ళం, ఈ బుద్ధితో ఏమీ సాధించలేము. నా దగ్గర ఏ మంత్రం లేదు, ఏ తంత్రం లేదు, నా దగ్గర ఏ శక్తి లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, గురువుగారు గురువుగారు అని మీరు పిలిస్తే నేను నవ్వుకుంటాను, కానీ నా దగ్గర ఉన్న ఒకటే శక్తి, మా అమ్మ అని ఆవిడ పాదాలు పట్టుకుంటాను. ఆవిడ అనుగ్రహంతో మిమ్మల్ని సాధించగలుగుతున్నాను.